మృత్యుంజయత్వం. అనువాదం ముదిగొండ వీరభద్రయ్య. స్మరణ మాత్రముననే ముక్తిని ప్రసాదించు అచలం అరుణాచలమని స్మరణాదేవ ముక్తి సంస్కృత భాషలో ప్రఖ్యాతి. ఒక దివ్య ముహూర్తంలో భగవాన్ రమణ మహర్షిగాను, తరువాతి కాలంలో పిలువబడిన శ్రీ వెంకట్రామన్ అనే బాలుడికి అరుణాచల శబ్దం వినపడగానే ఒళ్ళు పులకరించి ఆనంద తరంగితుడై, ఆ తరువాత కొద్ది కాలానికే అరుణాచలానికి అన్నీ విడిచి చేరాడు. ఈ రెండిటి మధ్యన ఆయనకు కలిగిన అద్భుత అనుభూతి మరణానుభూతి. దేహం జీవించి ఉండగానే మరణానుభూతి బాలుడైన వెంకట్రామన్కి కలగడంతోనే ఆయన ఈ జన్మలో ఇతర సాధనలేవీ లేకుండానే జ్ఞాని అవడం, స్కందావతారంగా ఆవిష్కారం కావడం ఏకవేళలో జరిగింది. భగవాన్ శ్రీ రమణ మహర్షి 71 సంవత్సరాలు శరీరస్థుడై ఉన్న కాలంలోని ప్రతి నిమిషము సాధకులకు ఆదర్శాన్ని ఇచ్చేదే. ప్రతి సంఘటన వాళ్లకు బ్రహ్మ విద్య పాఠాలని చెప్పేదే. ఒక్క నేనెవ్వరు అన్న విధానం తప్ప వారే విషయాన్ని వాచ్యంగా చెప్పలేదు. చతుర్వేద సారమంతా ఆ 10 పుటలలోనే ఉన్నది. వారు చెప్పనిదంతా వారి జీవితాన్ని చూసి గ్రహించాల్సిందే. భగవానులు విరూపాక్ష గుహలో ఉండిన రోజులలో, అంటే 1916కి ముందు రోజులన్నమాట, అరుణాచల పథకము అన్న రచనను చేశారు. ఇది 10 శ్లోకాలు. 10వ శ్లోకానికి తాత్పర్యం ఇది: ఇదే పరమని ఎంచి నావలే హరింపబడిన వాళ్ళెందరో, బ్రతుకులో ఆశపోయి దేహాన్ని పోగొట్టుకునదలిచిన వాళ్లకి మంచి మందు స్మరిస్తే చాలు, చంపకనే చంపే మందది. ఇది అరుణాచలేశ్వరునికి భక్తుడిగా శ్రీ రమణుల ప్రార్థన. దేహాన్ని పోగొట్టుకునదలచడం, స్మరిస్తే చాలు, చంపకని చంపే మందు అన్న 3 ముఖ్య విషయాలు. దేహాన్ని పోగొట్టుకునదలచడం అంటే కేవలం దాన్ని చంపడమని అర్థం కాదు. ప్రవృత్తి పరుడు కాకుండా ఎల్లవేళలా నివృత్తుడు కావడమని దీని అర్థం. స్మరిస్తే చాలు అంటే ఈశ్వర స్మృతి అంటే చాలు. ఆయన అనుగ్రహం ప్రసారం దాని పని అది చేసుకుంటుందని అర్థం. చంపకని చంపే మందు అని అంటే ఈ చావు మామూలు చావు కాదు సుమా. దేహమే ఒక రోగమని కదా శ్రీ రమణుల ఉవాచ. ఆ రోగానికి మందు అని అంటే దేహం ఉన్నప్పటికీ దేహమే ఆత్మ అనుకునే అజ్ఞాన స్థితిని తొలగించడమన్నమాట. దేహం నాహం కోహం సోహం అన్నవి అవతార పురుషుల మహాకావ్యాలు. దేహం ఉండగానే సోహం స్థితిలో నిల్వగలిగి ప్రజ్ఞను ఆవిష్కరించడమే శ్రీ రమణులు తన అనుయాయులకిచ్చిన ప్రజ్ఞ. ఇందుకుగాను వారి జీవితంలో జ్ఞానదశ స్ఫుటంగా మొదలైన ఘట్టము, దేహత్యాగ ఘట్టము రెండూ కూడా సాధకులకు ప్రేరణ ఇచ్చేవే. జ్ఞాన సంబంధర్ తన 16వ ఏట దేహాన్ని వదిలారు. ఆ 16వ ఏటని శ్రీ రమణులు మధురలో ఉండగా హఠాత్తుగా మరణానుభూతిని పొందారు. జీవించి ఉండగా మరణానుభూతిని పొందడం అసాధ్యం కదా. మరి రమణులు లోకానికి ఒక గొప్ప జ్ఞాన మార్గాన్ని ఇవ్వబోతున్నవారు. జ్ఞాన సంబంధుల మరణం నుంచే మరొక జీవితం శ్రీ వెంకట్రామన్ కాయం ద్వారా ప్రారంభం కాబోతున్నది. అప్పటి మరణం ఇప్పటి వెంకట్రామన్లో ఒక జ్ఞానాంశాన్ని స్థిరీకరిస్తుందన్నది ఈ అనుభవంలో. తాను చచ్చిపోతున్నట్లు అనిపించింది. మృత్యుభీతి బలంగా కలిగింది. భయ హేతువు తెలియదు. భయం వల్ల మనస్సు అంతర్ముఖమైంది. సరే, చావు వచ్చింది. మరి చావు అంటే ఏమిటి? ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. మరణ ప్రాప్తి అయినప్పుడు నిజంగానే జరిగే శరీర వికారాలను ఆయన తెచ్చుకున్నాడు. కాళ్ళు కట్టెవారడం, పెదాలు బిగియడం, శ్వాస ఆగిపోవడం, కానీ ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అంటే మరణించినప్పటికీ నేను అనే స్మృతి పోదు. దేహాన్ని దగ్ధం చేసినా ఈ నేను ఉండనే ఉంటున్నది. కారణం, నేను ఈ శరీరము ఒక్కటి కాదు గనుక. కాబట్టి మరణం శరీరానికే కానీ నేనుకి కాదు. మరణానంతరం కూడా ఉంటున్నది కాబట్టి అది నిత్య సద్వస్తువు. ఈ మహాజ్ఞానం ఆయనకు కలగగానే ఆయన మృత్యుంజయుడైనాడు. 1950 వరకు దేహాన్ని వారుంచుకొనినప్పటికీ వారు నిరంతరం ఆత్మలయ స్థితిలో ఉండి తమ శివాంశను ఇట్లా ప్రకటించారు. శ్రీ రమణుల వాక్కులను గురు రమణ వచనమాలగా గ్రంథించిన మురుగునారి యొక్క ఒక లేఖనం ఇట్లా ఉంది. ఇది నిజంగా విచిత్రం. మనసు అనే ఈ మాయ వాస్తవం కాదు, కానీ ఈ అవాస్తవమైన సర్పం చేత కాటువేయబడిన వాళ్ళు వాళ్ల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీన్ని లక్ష్మణ శర్మగారు వ్యాఖ్యానిస్తూ, సహజ స్థితిని నష్టపోవడానికే నిజానికి ప్రాణం పోవడం, దేహం పొందే మరణమనబడేది నిజానికి మరణం కాదు అని అన్నారు. ఇట్లా శ్రీ రమణుల మార్గంలో మృత్యువు యొక్క అసలైన నైజం స్పష్టపడటమే కాక ఆత్మవిచార మార్గం యొక్క ఆవశ్యకతకు పునాదులు కూడా ఈ మరణానుభూతిలో కనిపిస్తాయి. మురుగునారి గ్రంథించిన శ్రీ రమణుల భావాల్లోని నేను దేహాన్ని అన్న భావంలో నుంచే జనన మరణాలు వచ్చాయి. కాబట్టి ఈ భ్రమ పోగానే ఆత్మకు సహజమైన అమరత్వం గ్రహించగలుగుతాం అన్న భావం మృత్యుంజయత్వం యొక్క రహస్యాన్ని విడమరుస్తుంది. అజ్ఞానం చేత, కోరిక చేత జగత్తులో జన్మించడం అన్నది మరణం కోసమే. కాగా ప్రతి జీవి ఈ జగత్తులో మళ్ళీ జన్మించడం కోసమే మరణిస్తోంది. కానీ అహంకారం చావడం అనే నిజమైన మరణము అదే మృత్యుఛాయపడని దివ్య జన్మం. భగవాన్ శ్రీ రమణుల మరణానుభూతి వారి యొక్క విలక్షణమైన ఆత్మ విచార జ్ఞాన మార్గానికి మూలం. మృత్యుంజయులైన శ్రీ రమణులు 1950 ఏప్రిల్ 14 నాడు దేహాన్ని త్యజించారు. వారొకసారి తాను ఏకకాలంలో 20 లోకాల్లో 20 దేహాలతో పనిచేస్తుండటం కనిపిస్తున్నదని అన్నారు. కేవలం దేహ మాత్ర పరిమితులలో ఉన్న వారిట్లాంటి భావాన్ని వెలిబుచ్చలేరు కదా. తమిళ ప్రభులింగ లీలలోని ఒక భావాన్ని స్వామి ఒక గీతంగా రాశారు. దాని భావం, మనిషికి జ్ఞానం కలిగాక శరీరం మీద లక్ష్యం ఉండదు. ఎంత అందమైన విస్తరినైనా సరే భోజనం అయ్యాక విసిరి పారేసినట్లుగా, జ్ఞానోదయం అయ్యాక ఈ భౌతిక శరీరాన్ని ఎప్పుడు విసిరి పారేద్దామా అని చూస్తాడు. అయినా భగవాన్ 1996 నుంచి 1950 దాకా తమ దివ్య కాయాన్ని నిలిపే ఉంచారు. ఆ దివ్య శక్తికి, మానవ జాతి మీద, జీవజాలం మీద ఉన్న కరుణకు ఇది గుర్తు. మీ జబ్బుని మీరే సంకల్పించుకొని కుదుర్చుకోండని చివరి రోజుల్లో భక్తులు స్వామిని ప్రార్థించారు. కానీ వారా పని చేయలేదు. శ్రీ రమణుల దేహత్యాగ ఘట్టమంతా దేహం విషయంలో సాధకుడెంత నిర్లిప్తంగా ఉండాలో తెలుపుతుంది. ఏ వేళలోనైనా దేహాత్మ బుద్ధిలోకి సాధకుడు జారకుండా ఉండడానికి భగవాన్ నిలిపిన ఆదర్శం ఈ ఘట్టం. అయితే సాధారణ భక్తులకు ఇదంతా సాధ్యమవుతుందా? కానీ అలాంటప్పుడు శ్రీరమణులే వారికి అండగా నిలిచి వారు మోక్షం పొందేటట్లుగా చేశారు. మరి మృత్యువుని గురువుగా శ్రీరమణులు సార్థకమయ్యేటట్లు చేశారు. ఈ విషయంలో శ్రీరమణ భగవానుల శక్తి కేవలం మానవుల ఊహకి అందదనడం అతిశయోక్తి కాదు. మోక్షం మానవ జన్మనెత్తగలిగిన వారికే కానీ పశుపక్ష్యాదులకు కాదని రాదని ప్రసిద్ధం. కానీ భగవాన్ ఆశ్రమంలో ఆశ్రమ బాలికలాగా 20 సంవత్సరములు బతికిన లక్ష్మి అన్న గోవుకు స్వామి మోక్షాన్ని ప్రసాదించారు. ఆమెను గురించి తెలుపుతూ ఒకసారి శ్రీరమణులు పూర్వజన్మలో ఆమె ఉత్తమ సాధకురాలిగా ఉండియుండి ఈ జన్మలో ముక్తి కోసం ఆశ్రమంలో చేరి ఉండవచ్చును అని అన్నారు. స్వామి అరుణగిరి మీద నివాసమున్న రోజుల్లో, అంటే 1900వ సంవత్సరపు ప్రాంతాల్లో, ఒక ఆకుకూర లవ్వ వంట చేసుకుని వచ్చి స్వామికి తినిపించేది. ఈ ఆకుకూర లవ్వే లక్ష్మి అన్న గోవుగా ఆశ్రమంలో జన్మించిందని ప్రఖ్యాతి. మానవ జన్మలో ఆమె చేసిన ఉత్తమ సాధన స్కందావతారి అయిన భగవానికి ప్రేమతో అన్నం పెట్టడమే. గోజన్మలో స్వామి ఆమెకు ముక్తినిచ్చి బదులు తీర్చినాడు. ఈ 2 జన్మలలోనూ ఈ జీవి విచారణ మార్గానుసారి కాదు, కేవలం భక్తి ప్రేమలే ఈశ్వరానుగ్రహ వృష్టికి హేతువులై జన్మ చక్రాన్ని నిరోధించగలిగాయి. లక్ష్మీ గోకాయానికి మంత్రయుక్తంగా అభిషేకం జరిపించి శరీరమంతా పసుపు గంధము పూసి మల్లెపూల దండలు వేసి ఎర్ర పట్టుతరీయం మెడకి చుట్టి కర్పూర హారతినిచ్చి సమాధి చేయించేవారు శ్రీరమణులు. సిద్ధి పొందిన ముక్త పురుషుని అంత్యష్టిలాగా ఉన్నదది అంతా. ఒక మొదలయ్యా రవ్వకి కూడా స్వామి ఇలాగే ముక్తిని ప్రసాదించినట్టున్నది. మోక్షం పొందడానికి కావలసిన మనోవృత్తి నాశనము వీళ్ళకి స్వామి దేహత్యాగ వేళ ప్రసాదించారు. అయితే వీళ్లపై ఈ అనుగ్రహానికి స్వామి కర్తగా కనిపించకనే కనిపించరు. కానీ స్వామి కర్తగా కనిపించే ఘట్టం ఒకటి ఉన్నది. అది స్వామి మాతృమూర్తి అయిన అలఘమ్మగారు మరణించిన వేళ. అలఘమ్మగారి మరణం సాధకులు జాగ్రత్తగా పరిశీలించిన దివ్య ఘట్టం. ఈ ఘట్టం భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క శక్తిని, అనుగ్రహ విశేషాన్ని తెలుపుతుంది. జీవుని యొక్క స్వీయ ప్రారంభం కానీ సాధన కానీ మోక్షసిద్ధికి సరిపోనప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఎంతకు చాలుతుందో తెలుపుతుంది ఘట్టం. ఆమె తన నిర్యాణాత్పూర్వం స్వామిని ఒకసారి జ్యోతి రూపంగా చూసింది, మరొక మారేమో నాగభూషణునిగా చూసింది. తన కన్న కొడుకు కేవలం మానవుడు కాదన్న విశ్వాసం దాంతో కలిగింది. ఆమె ప్రాణోత్క్రమణ వేళలో శ్రీరమణులు తమ కుడి చేతిని తల్లి హృదయ స్థలం మీద, వామహస్తాన్ని శిరస్సు మీద ఉంచి ఆమెను ఏకాగ్ర దృష్టితో చాలాసేపు చూశారు. ఆ వేళలో ఏమి జరిగిందో భగవానే చెప్పారు. అంతర్గత ప్రవృత్తులు, పూర్వజన్మ వాసనలు, భవిష్యత్ జన్మ కారకాలు ఇవి బాగా ప్రకోపించాయి. ఆమెకు బాహ్య స్మృతి లేదు కాబట్టి సూక్ష్మ లోకాలలో, సూక్ష్మ శరీరంలో ఆమె ఎదుట దృశ్యం వెంట దృశ్యం సాగిపోయింది. ఈ అనుభవం పరంపర ద్వారా జీవి వాసనలను పూర్తి చేసుకొని ఉన్నత గతులకు తన ప్రయాణాన్ని సాగించింది. ఇక్కడ వాసనలను పూర్తి చేసుకోవడం అన్న మాటలు కీలకమైన మాటలు. అవి పూర్తి కాకపోతే జీవి మళ్ళీ అనేక జన్మలెత్తి వాటిని క్షాళనం చేసుకొని మోక్షయోగ్యత సంపాదించుకునేది. కానీ జ్ఞానమూర్తి అయిన కుమారస్వామియే తన కుమారుడుగా అవతరించినందువల్ల కేవలం ప్రాణోత్క్రమణ వేళలోనే అనేక భవిష్యత్ జన్మలలో జరుపుకొనగలిగిన దాన్ని తన శక్తితో జరిపించారు భగవాన్. అది మాతృమూర్తికి తక్షణ ముక్తికి కారణమైందన్నమాట. భగవాన్ తామెంత ఘనకార్యము చేసినప్పటికీ అది తమ వల్లనే అయ్యిందన్న స్ఫురణ ఎవ్వరికీ కలగనీయకుండా సాధారణంగా ప్రవర్తిస్తారు. అందుకే స్వామి అలగమ్మ గారికింత చేసినప్పటికీ ఉన్నత గతులకు ప్రయాణం చేసింది అని అసలు విషయాన్ని మాటుపరిచారు. ఆ ఉన్నత గతి సాయుధ్యమేనడంలో ఏమీ సందేహం లేదు. దీనికి చక్కని ఉపపత్తులు శ్రీ రమణ లీలలలో కనిపిస్తాయి. అమ్మ సాయుధ్యం తర్వాత ఎవరూ ప్రస్తావసంగా అమ్మ పోయింది అని అనగా మహర్షి వెంటనే కాదు పోలేదు లీనమైంది ఐక్యమైంది అని అన్నారు. భగవాన్ రచించిన ఉపదేశ మంజరి 4వ అధ్యాయంలో 10వ ప్రశ్నకు సమాధానం చెప్తూ చివరలో సర్వ ప్రయత్నాల లక్ష్యం బ్రహ్మముతో ఐక్యమవడమే, సాయుధ్యం అని పిలువబడే ఐక్యముక్తి అన్న స్థితి కూడా ఇదే అని అన్నారు. మాతృమూర్తి పొందింది ఈ సాయుధ్య స్థితేనన్నమాట. మరొక ఉపపత్తి ఏమిటంటే అమ్మ దేహత్యాగం తరువాత మనమింక భోజనం చేయవచ్చును, మనకు మైలే లేదన్నారు. ఇంకొక ఉపపత్తి ఏమంటే ఆమె దేహాన్ని ఖననమా దహనమా చేయాల్సింది. ఆమె బంధువులు తమ సాంప్రదాయం ప్రకారంగా దహనమే చేయాలని పట్టుపట్టినప్పటికీ స్వామి సమాధి చేయడానికే అనుమతించడం. సన్యాసులకి ముక్త పురుషులకి మన దేశంలో ఇదే ఆనవాయితీ కదా. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణావతారమే ప్రకటించినప్పటికీ అవతార పురుషులు ఇతరులను ఉద్ధరించడం ఉన్నది. వరదలో కొట్టుకుపోతున్నవాడు అదే వరదలో కొట్టుకుపోతున్న చీపురు పుల్లను తాను తేలడం కోసం పట్టుకుంటే ఏమవుతుంది? ఆ పుల్ల మునుగుతుంది, ఇతడు మునుగుతాడు. మామూలు సిద్ధుడట్లాంటి చీపురు పుల్ల వంటి వాడు. కానీ అదే వరదలో కొట్టుకుపోతున్న పెద్ద దుంగ తన మీద 100 మంది ఎక్కినప్పటికీ తాను మునగదు, తన మీద ఎక్కిన వాళ్లను ముంచదు. అవతార పురుషుడు అట్లాంటివాడు. ఆయన ఎందరినో ఉద్ధరిస్తాడు అని అన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస. భగవాన్ రమణుల కరుణ అపారమైనది. ఎందరినో ఉద్ధరించారు. వారి మార్గం జ్ఞానమార్గం అయినప్పటికీ కేవలం భక్తులకి జ్ఞానసిద్ధికి ముందే సాయుధ్య స్థితిని కలిగించిన మహానుభావులు వారు. వారి జీవితంలోని ప్రతి ఘట్టము ఒక బ్రహ్మ విద్య రహస్యాన్ని తెలుపుతుంది. మరణ రహస్యం వారి మార్గానుయాయులకు తేలికగా అర్థమవుతుంది. ఫ్రాయిడ్ అన్న మనోవిజ్ఞాని శిష్యుడు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మనోవిజ్ఞాని సిజే యోంగ్, శ్రీ రమణులకు తెలిసిన మనోవిజ్ఞానాన్ని ఇంకా మనోవైజ్ఞానికులు తెలుసుకోలేదన్నారు. ఏ ఆధ్యాత్మిక సాధన అయినా మనస్సును దాటి అధిమానసాన్ని దాన్ని దాటి అన్ని రకాల మనస్సులకి మూలమైన దాన్ని చూడటమే కదా లక్షించేది. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారికి మరణ రహస్యం తేలికగా స్ఫురిస్తుంది. రమణ నామంలోనే మరణమున్నదన్నారు కృష్ణభిక్షు. శ్రీ రమణులు మరణ రహస్యాన్ని తెలిపిన జ్ఞానులు. వాసనలు, దేహ మరణము, దేహ పునర్జన్మము అన్న 3 మరణ సందర్భంలో ముఖ్యాంశాలు. వీటి విషయంలో శ్రీ రమణులు తెలిపిన ఈ క్రింది సత్యాలను స్మరించుకోవడం వల్ల సాధకులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కొమ్మల్ని నరికిన చెట్టుకి మళ్ళీ కొమ్మలెట్లా వస్తున్నాయో చూడు. చెట్టు యొక్క ప్రాణమూలం పోనంత వరకు అది చెట్టుగా పెరుగుతూనే ఉంటుంది. అట్లాగే మరణకాలంలో సంస్కారాలు హృదయంలోకి ఇంకుతాయి, అవి నశించవు, అవి తిరిగి పుడతాయి. చిన్న విత్తనం నుంచి పెద్ద మర్రి చెట్టు మొలకెత్తినట్లుగానే హృదయంలో నుంచి నామరూపాలతో ఉన్న విశాల విశ్వం మొలకెత్తుతుంది. ఈ సంస్కారాలే జన్మలకు మూలం. అయినా ఈ సంస్కారాలకు ఆధారంగా ఉన్న జీవుని పరిస్థితి ఏమిటి? జన్మ నుంచి జన్మకు అతని ప్రయాణం ఎలా సాగుతుంది? అసలు అతడే తిరిగి పుడతాడా? దీనికి సమాధానం మహర్షి మాటల్లోనే. జీవుడే తిరిగి జన్మనెత్తుతాడా అని అడుగుతున్నావు, అవును. కానీ పునర్జన్మ అంటే ఏమిటి? జీవుడతడే కానీ కొత్త దేహాలు వచ్చి అతన్ని పట్టుకుంటాయి. ఇప్పుడైనా నీ దేహానికి ఏమి జరుగుతుందో గమనించు. నీవు లండన్కి వెళదామనుకుంటున్నావనుకో, రేపు దాకా ఏదో బండిలో వెళతావు, అక్కడ స్టీమర్ ఎక్కుతావు, తరువాత కొన్ని రోజులకు లండన్ చేరుతావు. ఏం జరిగింది? ప్రపంచం ఒక భాగం నుండి మరొక భాగానికి బండి ప్రయాణం చేసింది. బండి యొక్క కదలికలు నీ దేహం మీద ఆపాదించబడ్డాయి. ఇట్లాగే పునర్జన్మలన్నీ మీద ఆపాదించబడినట్టివే. స్వప్న జగత్తుకి నీవు వెళతావా లేక అదే నీ దగ్గరకు వస్తుందా? ఖచ్చితంగా రెండవది జరుగుతుంది. పునర్జన్మల విషయంలో కూడా ఇట్లాగే చెప్పవచ్చును. ఇది జరుగుతున్నంతసేపు జీవుడు నిర్వికారుడు. భగవాన్ యొక్క పై రెండు ఉటంకింపులలోనూ వాసనలు, దేహ జనన మరణాల రహస్యం స్పష్టపడుతుంది. ఈ వ్యాసంలో ప్రధానంగా ఉదహరించిన సంఘటనల ద్వారా జనన మరణాల నియంత్రణ చేయగలిగిన భగవాన్ శక్తి స్పష్టపడుతుంది. ఇంకా మిగిలింది సాధకుడు భరన్యాసం చేసి విశ్వాసంతో మోక్ష లక్ష్యంతో సాధన చెయ్యటమే. మరణ దుఃఖ నివారణ. చనిపోయిన వారి కొరకై దుఃఖమెందుకు? అది మనస్సు తనకు తాను కల్పించుకునే బంధన. నీవే చచ్చిపోతే నీకిక దుఃఖముండదు. అనగా శరీరముండగానే నీ అహంకారం చచ్చిపోవాలి. గాఢ నిద్రలో అహంకారం స్ఫురించదు, శరీర స్ఫురణ లేదు. అది లేకపోయినప్పుడే నీవు సుఖిస్తున్నావనేది నీకు అనుభవంలో ఉన్నదే. జ్ఞానులు కూడా ఇదే అనుభవపూర్వకంగా బోధిస్తున్నారు. దేహబుద్ధి విడిచి దేహాతిరిక్తమైన ఆత్మబుద్ధి నలవరుచుకో.